ఈసారి నా ఇద్దరు కుమార్తెలు 9 ఏండ్ల లలిత, 5 ఏండ్ల ఇందిర నాతో కూడా వచ్చి కొద్ది రోజులు ఆశ్రమములో ఉండిరి. లలిత శ్రీ భగవానులకు పాత చుట్టం, ఇందిర కొత్త చుట్టం. మామూలు ప్రకారం శ్రీ భగవానులు ఇద్దరు పిల్లలను హాలులో పాడుమని ఆడుమని అడిగిరి. ఇందిర వెంటనే ఆరంభించను కాని లలిత ఇప్పుడు కొంచెం ఎదిగి పెద్ద పిల్ల అయినందువల్ల తన ప్రదర్శనము ప్రారంభించుటకు చాలా బుజ్జగింపు కావలసి వచ్చెను. శ్రీ భగవానులు ఇట్లు పలికిరి, ఈమె లలిత, నేనింతవరకు ఎవ్వరినీ ఏది అడిగింది లేదు, కాని ఇప్పుడు నా చేత కూడా అడిగించినావే. ఇందిరను చూడు, అది మంచి పిల్ల, దాన్ని అనుకరించు. అంతటా ఆ ఇరువురు పిల్లలు కలిసి పాడిరి ఆడిరి. భగవానులు లేచి కూర్చుండి తన అనుగ్రహ ఆనందములు పొంగి పొరలు చూట్కులతో గమనించుచుండిరి. ఆ పిల్లలు ఆశ్రమములో ఉండిన కొలది రోజులు ఈ వినోదము శ్రీ భగవానుల దర్బారులో నిత్య కార్యక్రమం అయ్యను. ఒకనాడు ఇందిర తెలుగు ఉపదేశసారము కొత్త ప్రతి పుటలు తిరగవేయచు దేహం మృణ్మయవత్ అను శ్రీ భగవానుల సంస్కృత శ్లోకము 4 చరణములలో పెద్దవిగా అచ్చుపడిన మొదటి 2 అక్షరములను కలుపుకొని దేహం నాహం కోహం సోహం అని బిగ్గరగా చదివెను. ఇది విని శ్రీ భగవానులు ఇట్లనిది, భేష్ భేష్, అది చాలు, శ్లోకములో తక్కిన మాటలు చదువనక్కరలేదు, నువ్వు చదివినదే వేదాంత సారం, దానినే మంత్రంగా జపించుకో. శ్రీ భగవానులు ఇందిరను చూచినప్పుడెల్లా, ఏది నీ మంత్రం చెప్పు అని అడుగుతుండ్రి. కావున అది ఆమెకు కంఠపాఠం అయ్యను. ఒకనాడు సాయంకాలం లలిత పెందలకడ భోజనం చేసుకుని ఆడవాళ్లతో కూడా పట్టణానికి పోయెను. ఇందిర ఒంటరిగా ఉండి నా వైపు తిరిగి ఆకలి అనెను. వెంటనే శ్రీ భగవానులది విని, ఆ బిడ్డకు ఇంతవరకు అన్నం పెట్టించినందులకు నన్ను తీవ్రంగా మందలించిరి. బిడ్డను చక్కగా చూసుకోలేకుంటే మీ ధ్యానానికి ఏం విలువ అని వారు సెలవిచ్చిరి. ఆ బిడ్డలపై భగవానుల కృపా కటాక్షము అంత సమృద్ధిగా ఉండెను. ఆ పిల్లలిరువురు ఊరికి ప్రయాణముగుచు శ్రీ భగవానుల వద్ద సెలవు పుచ్చుకున్నటకు వచ్చిరి. అప్పుడు ఉదయం శ్రీ భగవానులు కొండ మీదికి బయలుదేరుచుండిరి. వారు ఇందిరను ఎంతో ప్రేమతో వీపు తట్టి కొండవైపు చూపుచు, నీ ఊరికి నువ్వు పోవుచున్నావు, నేను నా ఊరికి పోవుచున్నాను అని పలికిరి. ఆ పలుకు సార్థక మగునట్లు అదే వాళ్ల ఇరువురి కడపటి వీడ్కోలుగా తేలెను. ఇల్లు చేరిన తర్వాత ఆ పిల్లలిరువురు నాకు జాబు వ్రాసిరి. లలిత ఇట్లు వ్రాసెను, నా నమస్కారములు శ్రీ భగవానులకు, శ్రీ చిన్నస్వామి గారికి, కళ్యాణ సుందరమయ్య గారికి తెలుపవలసింది. నేను పాస్ అయినానని భగవానులతో చెప్పవలను. ఇందిర ఇట్లు వ్రాసెను, మేమెప్పుడూ శ్రీ భగవానులను ధ్యానించుకుంటున్నాము, శ్రీ భగవానులకు నా నమస్కారములు తెలిపేది. ఈ లేఖలను తిలకించినప్పుడు భగవానుల వదనార విందమున దివ్యానుగ్రహ తేజము తొణికిసలాడెను. 2 ఏళ్ల పిమ్మట నేను రచించిన ఇందిరా తారావళి అను స్మృతి కావ్యములో పై ఉదంతములను ఇట్లు స్మరించి తిని, అరుణాచల రమణాశ్రమమిరుమారులంకరించి ఋషిరాత్సల్యర సమ్ము చూడగొంటివే, ధర నీవే ఇందిరమ్మా ధన్యవు సుమ్మా, అలయపుడాశ్రమాలయము నందు మహర్షుల మ్రోల చంట చిల్కల చెలువొప్ప స్వామి మిము కాంచుచు ధన్మయవార్థి తేలగా, లలితయు నీవు పాడుచును లాస్యము సల్పిన నాటి లీల హృత్పలకమునందు నేటికి నీ తాండవమం పొనరించు ఇందిరా, ఆకలియంచు నీవని నా అంతని నాడు కృపన్ కరంగుచున్ వాకుని రేలజాగిటులు నర్చితి ఈ పసికూన ఇంతగా ఆకట సోలెనక్కట అటంచు మహర్షులు, నేడు నిన్నే నే పోకడ పెట్ట ఎట్టి వెత పొందుదు రేమను కొందురిందిరా, దేహం నాహం కోహం సోహం అని నీవు చదువ శృతి ఇదే అని ఎంతో హర్షించే మహర్షి, అదే హృది నిండి ఇందిరమ్మ దేహము వీడితే, మీరు మీ ఊరు నేను నా ఊరు పోదమనచు చతురమ్ముగా మీ ప్రయాణ వేళ తాను కొండనెక్కుచు భగవానుడనిపే, ఇప్పుడేయూర అనిపిరమ్మా ఇందిరమ్మా. నాడు రమణాశ్రమమ్మును వీడి తరలుట ఇచ్చగింపక ఎంతగా ఇచ్చితమ్మా, నిన్ను భగవత్ పదం మందే నిలుపనైతినేలా అని నేడు చింతింతు ఇందిరమ్మ. ఒకనాటి రాత్రి శ్రీ భగవానులు ఎంతో దయతో నా అల్లుని ఆరోగ్యమును గురించి ప్రశ్నించిరి. అప్పుడు కొన్ని మాసములుగా ఆయన అనారోగ్యం ఆందోళన కలిగించుచుండెను. నేను నా గృహక్లేశములను గురించి మనవు చేసుకున్నదంతయు చిట్టగించి శ్రీ భగవానులు అత్యంత సానుభూతితో నిండు కటాక్షము నా మోముపై నెరపచు దయార్ద్ర వాక్కులను ఇట్లు పలికిరి. ఏమండి, మీరు నా వలే ఉండలేరా? నేను తిరువణ్ణామలై వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉండినది మీకు తెలియను కదా. ఆ కాలమున నేను ఊరిలో తిరిగి బిచ్చమెత్తుకుని చుంటిని. ఆ దినములలో మౌనము పాటించుచూ ఉంటిని. కావున నేను వీధిలో పోవచ్చు ఒక ఇంటి ముందు ఒక క్షణము నిలిచి మెల్లగా చేతులు తట్టుదును. దానికి జవాబు రాని ఎడలా సాగిపోవుదును. ఇట్లు నేను నా సహచరులు సంపాదించిన కబళములను మేము ఒక్క మొత్తముగా కలిపి తలకు ఒక్క ముద్ద పంచుకుందాం. అట్లు దినమునకు ఒక్క మారే భుజింతుము. మరి నేడు బాహ్యముగా ఎన్ని మార్పులు వచ్చినది, ఎన్ని కట్టడములు లేచినది, ఆశ్రమము ఎట్లు సర్వతోముఖాభివృద్ధి కాంచినది చూచుచున్నారు కదా. కాని నేను మాత్రం ఎప్పుడూ ఒక్కటిగానే ఉన్నాను. సూర్యుడు ఉదయించుచున్నాడు, సూర్యుడు అస్తమించుచున్నాడు. ఇంతకు మించి వేరే మార్పు నాకు కనిపించదు. అట్లు మంచి రాని చెడ్డరాని నా వలే ఉండండి. మీకెప్పుడైనా చింతా వ్యాకులములు సోకునట్లుంటే నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. శ్రీ భగవానుల ఈ అనుగ్రహ వాక్కులు సర్వదా నా వీనులలో మారుమ్రోగుచు జీవితం నందలి సకల ఆఘాతముల నుండి వజ్ర కవచము వలె నన్ను రక్షించుచున్నవి. ఒకనాడు ఉదయం శ్రీ భగవానులు ఫ్రీ ఇండియా స్వతంత్ర భారతం అను పత్రికలో శ్రీ జగదీశ్వరానందుల వ్యాసం నుండి ఈ క్రింది వాక్యము బిగ్గరగా చదివిరి. ప్రవృత్తి మూలమున దేవుడు తనను మరచి మానవుడగుచున్నాడు. నివృత్తి మూలమున మానవుడు తనను స్మరించి దేవుడగుచున్నాడు. నాటి తపాలా వచ్చినప్పుడు వెరోనిక అను అమెరికన్ మహిళ వ్రాసిన లేఖ నుండి భగవానులు ఈ క్రింది వాక్యములు చదివి వినిపించిరి. విశ్వాంతర్యామి కన్నా స్వాంతర్యామియే అధికుడు. వ్యక్తమగుచున్న ఈ అల్పాహము తెలుపజాలదు కాని నీవు ఎరుంగుదువు. రెండు దినముల తర్వాత శ్రీ భగవానులు ప్రసంగవశమున భగవద్గీత నుండి తన ఉద్ధారములకు ఈ రెండు శ్లోకములను గురించి ముచ్చటించిరి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. వారికే అనుకంప వహించి నేను ఆత్మభావస్థితుడనై ప్రజ్వరిల్లు జ్ఞానదీపమున అజ్ఞాన సంభూతమౌ చీకటి నాశమ్ము చేయువాడ. జ్ఞానము చేత అజ్ఞానము ఎవ్వారికి నాశమౌ వారికి అనంతరము జ్ఞానమయ్యది చండవానుని కైవడి తానే వెలుగచేయు తత్పరమును. ఈ శ్లోకద్వయ భావము భాగవతమునం దీ క్రింది ఏక శ్లోకములో కూర్పబడి ఉన్నదని శ్రీ భగవానులు సెలవిచ్చిరి. అరుణేనేవ బోధేన పూర్వ సంతమసీ హృతే తత ఆవిర్భవేదాత్మ స్వయమేవాంశుమానివ. అంధకారమరుణోదయము చేతవలే అజ్ఞానము జ్ఞానము చేత నాశముందిన తత్క్షణమే ఆత్మ సూర్యుని వలే తానుగా ప్రకాశించును. ఇదే భావము మాణిక్యవాచకర్ వచించిన తిరువాచకమునందు ఇంద్రన కరుళి ఇరుల్ కడిందు ఉళ్ళత్ ఎలుక్కిండ్ర న్యాయరే పోండ్రు అను ఏకచరణములోనే ఇమిడి ఉన్నదని భగవానులు చెప్పిరి. దాని తాత్పర్యం ఇది. ఈనాడు నీవు నా ఎడ అనుగ్రహమునం చేసి నా మనస్సు నుండి అంధకారమును పటాపంచలు చెయ్యి సూర్యుడవై దివ్యతేజముతో ఉదయించుచున్నావు.
కోయిల్ తిరుప్పదిగం తిల్లయిల్ అరుళియదు అనుభోగ ఇలక్కణం.
என்று எனக்கு அருளி இருள் கடிந்து உள்ளத்து எழுகின்ற ஞாயிறு போன்றே நின்ற நின் தன்மை நினைப்பற நினைந்தே நீயல்லால் பிரிது மற்றின்மை சென்று சென்று அணுவாய் தேய்ந்து தேய்ந்து ஒன்றாய் திருப்பெரும் துறை ஊரை சிவனே ஒன்றும் நீ அல்லை அன்றி ஒன்று இல்லை யார் உன்னை அறியகிற்பாரே
జ్ఞానే నతు అనిన గీతా శ్లోకంలో ప్రకాశయతి అను పదము ఔపచారిక ప్రయోగముగా గ్రహింపవలనని శ్రీ భగవానులు సెలవిచ్చిరి. ఏలానగా తత్పరము స్వయం ప్రకాశకము, మరి దేనిచేతనూ ప్రకాశింపబడునది కాదు. మరియు ఆ శ్లోకములోనే ఆదిత్యవత్ అనిన పదమును జ్ఞానం అన్న పదముతో కాక తత్పరం అన్న పదముతోనే అన్వయింపవలనని శ్రీ భగవానులు పలికిరి. ఇందులకు ప్రమాణముగా శ్రీ భగవానులు ఆత్మబోధము నుండి మరి ఒక శ్లోకమును ఇట్లు ఉదాహరించిరి. అవచ్ఛిన్న ఇవాజ్ఞాన తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మ మేఘాపాయేంషు మానివ. కేవల ఆత్మ అజ్ఞానము చే అవచ్ఛిన్నమైనదా అన్నట్లు తోచును కాని ఆ అజ్ఞానము నాశము కాగా మబ్బు వీడిన సూర్యుడు వోలే స్వయముగా ప్రకాశించును. ఆనాడు ఉదయము ఒక భక్తురాలు మలబార్ గంజి తెచ్చి వడ్డించగా శ్రీ భగవానులు దాని రుచి బాగున్నదని మెచ్చుకొనుచు దానిని అవియలతో కలిపి పుచ్చుకొనిన ఎడల ఇంకను బాగుండునని పలికిరి. అది విని నేను ఆ గంజి అవియలు ఆశ్రమంలోనే తయారు చేయింపుడని సర్వాధికారిని వేడుకొంటిని. మూడవ నాడు చేయించుటకు ఆయన దయతో అంగీకరించెను. ఆ మరునాడు శ్రీ భగవానులు ప్రాసంగికముగా భాగవతము హంసగీత నుండి ఈ క్రింది శ్లోకమును ఉదాహరించిరి. దేహం చ నశ్వరమవస్థితముత్థితం వా సిద్ధో నపశ్యతి యతోధ్యగమత్స్వరూపం దైవాదపేతముత దైవవశాదుపేతం వాసో యథా పరికృతం మదిరామదాందః. తర్వాత 1946లో శ్రీ భగవానులే దానిని తెలుగులోను అరవములోను అనువదించిరి. ఆంధ్రానువాదం ఇది: వడలు నశ్వరమది స్థితంబో ఉత్థితంబో కర్మవశమున విడివడ కలయకలదో తను నెరింగిన సిద్ధుడు తనువు కనడు గుడ్డను మదిరామదమున గృద్ధి వలెనే. ఆ దినం 1941 జూన్ నెల 16వ తేదీ ఆశ్రమ పాఠశాలలో అపూర్వ కోలాహలం కనిపించెను. వేకువన చాలా పెందలకడ నుండి అక్కడ అన్ని దీపములు వెలుగుచుండెను. నాడు ఆశ్రమ నిబంధనలు సడలింపబడి స్త్రీ పరిచారకులు వేకువన 3 గంటల నుండి మగవారితో కూడా పాఠశాలలో పనిచేయుచుండిరి. శ్రీ భగవానులే ఒక్కమారు వంటింటి గడప దాటి లోపలికి తొంగిచూచి సలహా ఇచ్చిపోయిరి. ఏమిటి ఈ సందడంతా? నాటి ఉదయము అల్పాహారమునకు గంజి అవియలు తయారగుచున్నవి. ఈ వార్త దావానలం వలె వ్యాపించినది. భక్త బృందం బారులు తీరి కూర్చుండి అందరికీ దొప్పలు వినియోగమైనప్పుడు భోజనశాల పెండ్లి పందిరి వలె చూబట్టెను. అప్పటి వడ్డనలో ముఖ్య పదార్థములు గంజి అవియల్. అవియలతో గంజిని ఎట్లు పుచ్చుకునవలెనో శ్రీ భగవానులే తొలుత ఆరగించి చూపిరి. మామూలు పద్ధతినిగాక ఆ 2 పదార్థములు పరిమితి లేకుండా పలుమారూ వడ్డించబడెను. ఈ భక్ష్య విశేషములను తుష్టిగా ఆరగించుటకై మేము ఆనాడైనా కాఫీ మానుకొన్న బాగుండునని శ్రీ భగవానులు హెచ్చరించిరి. కాఫీ బదులు వారు తాగు కషాయమును కూడా నాడు మానివేసి గంజియే తాగిరి. కాని కాఫీగత ప్రాణులు చాలా మంది కాఫీ మానుటకు ధైర్యము చాలకుండిరి. మేము కొద్ది మందిమి మాత్రము ఎట్లో సాహసించి కాఫీ మానితిమి. కడవ వారు లేచిపోయిన పిమ్మట శ్రీ భగవానులు నా వైపు తిరిగి, ఏమండి నేటి ఈ భిక్ష మీ ఏర్పాటటనే, కావున మీరు నావలనే పూర్తిగా పుచ్చుకోవలను అనుచు మరికొన్ని దొప్పల గంజి తాగిరి, నేను నా కడుపు నిండింది అంటిని. కాని భగవానులు, భయపడకండి, అదేమీ చెరుపు చెయ్యదు, అరగంటలో జీర్ణమైపోవును, అంతట మామూలు కన్నా ఎక్కువ ఆకలి కలుగును అని నాకు ధైర్యం చెప్పిరి. ఆ మీద శ్రీ భగవానులు వేడుక చూపులతో రెండు దొప్పలు త్రాగిరి. నేనును వారిని అనుకరించి తిని వారది చూచి, భేష్ భేష్, అట్లా త్రాగవలను అని హర్షించిరి. ఆ వేళ శ్రీ భగవానులు పర్వించిన అనుగ్రహ ప్రసారం మరి ఎన్నడూ నేను చూడలేదు. నిక్కముగా అది దేవతలు వీక్షింపవలసిన దివ్య దృశ్యం. శ్రీ భగవానులు కొండ దిగి వచ్చేసరికి నేను అమృత పానము అను శీర్షికతో ఈ క్రింది రెండు పద్యములు రచించి వారికి సమర్పించి తిని, గంజి తాగుటన్న కడునేవగింతురు కాని నేతికి భగవాను కరుణ, ఆరగించినాడ అవియలతో గంజి అమృతపానమనగ అదే సుమ్ము, తొల్లి గోపసకులతో ఆరగించితే చలిది అదియూ దీని సాటి అవునే, వెనుక విదురునింట విందారగించితే అదియూ దీని సాటి అవునే దేవా. శ్రీ భగవానులు వీటికి తమ హర్ష ఆమోదములు తెలుపుచూ ఎంతో ప్రీతితో వీటిని బిగ్గరగా చదివి వ్యాఖ్యానించిరి. మరియు ప్రసంగవశమున హస్తినాపురమందు శ్రీకృష్ణుడు దుర్యోధన్ని రాచవిందు నిరాకరించి విదురునింట ఆతిథ్యము అడిగి గైకొనిన గాథను శ్రీ భగవానులు నుడివిరి. విదురుని ఇంటిలో ప్రవేశించి శ్రీకృష్ణుడు, గంజి ఉందా అని అడిగిరట. ఆ గంజి తన చేతులలో పోయించుకొనుచు అది ఒక్క బొట్టు కూడా చెదిరి కింద పడకుండుటకై తన తక్కిన రెండు చేతులు కూడా చాపిరట. శ్రీకృష్ణుడుకు గంజి అనక అంత ఇష్టమట. శ్రీ భగవానులు మరియు ఇట్లు చెప్పిరి, మలబార్లో గంజే అందరికీ ఆహారం, ప్రభు మొదలు పల్లెవాణి వరకు భాగ్యవంతులు పేదవారు అను భేదము లేక గంజినే త్రాగెదరు. భాగ్యవంతులు దానిలో కొన్ని సుగంధ విశేషములు చేర్చి సేవింతురు కాని అసలు వస్తువు ఒక్కటే. కావుననే మలయాళులకు గంజి త్రాగువారు అని ఒక మారుపేరున్నది. మరునాడు శ్రీ భగవానులు ఒక ఆంగ్ల భక్తుని లేఖ నుండి ఈస్టర్ పండుగను గురించి ఈ క్రింది అంశములు చదివి వినిపించిరి. ఈస్టర్ అనంత వస్తువులోనికి నా ఆత్మ పునరుజ్జీవనము అను భావమును నా తలపునకు తెచ్చుచున్నది. ఈస్టర్కు అర్థం హిమ ఋతువు మృతి, వసంత ఋతు పునర్జన్మము, అనగా మనోనాశము ఆత్మానందములోనికి పునరుద్భావము. ఆ మరునాటి ఉదయం వేద పారాయణాంతమున నకర్మణా నప్రజయా ఇత్యాది మంత్ర పఠన అనంతరం శ్రీ భగవానులు ఆ మంత్రములో పూర్వభాగము సద్యోముక్తిని, ఉత్తర భాగం క్రమముక్తిని ప్రతిపాదించుచున్నది అని సెలవిచ్చిరి. వారు పరామృతాత్ అన్న చోట పరా అనుటకు బ్రహ్మాయువు అని అర్థము చెప్పిరి. ఆ మరుసటి దినము సీతారామాంజనేయమును గురించి ముచ్చటించుచు శ్రీ భగవానులు, అమనస్కయోగము అనగా ప్రజ్ఞ లేకపోవుట కాదు, మనస్సు స్వరూప ఆకారమగుటయే అని నుడివిరి. ఆ మరుదినము శనివారం నాటి రాత్రి శ్రీ భగవానులు హాలు వరండాలు పరుండి ఉండిరి. నేను దాని ఎదుట అరుగుమీద పడుకుని ఉండిని. 10 గంటలప్పుడు శ్రీ భగవానులు కృష్ణస్వామి అను పరిచారికునితో, నారాయణ అయ్యర్ వచ్చినారా అని బిగ్గరగా అడిగిరి. కృష్ణస్వామి, రాలేదు అని బదులు చెప్పెను. శ్రీ నారాయణ అయ్యర్ పోలూరు నుండి ప్రతి వారాంతము వచ్చుచుండు అతడు ఈ ఆదివారం తనకు వేలూరులో ఏమో పని ఉన్నందున ఆశ్రమము వచ్చుటకు వీలు లేదు అని నాతో చెప్పి ఉండెను. కాని ఆ ఆదివారం ఉదయమే ఆయన ప్రత్యక్షమగుట నాకు ఆశ్చర్యం కలిగించెను. అందులకు ఆయన ఇట్లు సమాధానం చెప్పెను. ఆయనకు వేలూరులో పని శనివారం సాయంకాలముననే పూర్తి అయ్యనట. ఆ రాత్రియే పోలూరుకు తిరిగి వచ్చి 10 గంటలప్పుడు మామూలు ప్రకారం ఆశ్రమమునకు రావాలనని తటాలున నిశ్చయించుకుని బయలుదేరినట. అట్లు ఆయన సంకల్పము, ఆయనను గురించి శ్రీ భగవానుల సంప్రశ్నము ఏకకాలంలో జరిగెను. ఇది శ్రీ భగవానుల అనుగ్రహ మహిమకు ఇంకొక తర్కాణం. ఆదివారం శ్రీ భగవానులు ద స్పిరిచువల్ ఫ్రంట్ ఆధ్యాత్మిక రంగం అనే పత్రిక నుండి ఈ క్రింది భావము గల వాక్యమును చదివి వినిపించిరి. ఇది జ్ఞాపకం ఉంచుకో, మనము భావాతీతముకు పరమశాంతిని మన అంతరాత్మలో అనుభవింపగలిగినప్పుడే మనము బాహ్య ప్రపంచములో సువ్యక్తముకు శాంతిని సందర్శింపగలిగెదము. నాటి మధ్యాహ్నం మీద శ్రీ భగవానులు ఒక కథ చెప్పిరి. ఒక మాంత్రికుని ప్రభావమున ఒక ప్రభువునకు తాను ఒక చండాల స్త్రీని వివాహమాడినట్లు వింత దృశ్యము పొడగట్టెను. అది తర్వాత అట్లే వాస్తవముగా జరిగెను. గాధి అను బ్రాహ్మణుడు విష్ణుమాయా ప్రభావమును అనుభవించిన మరి ఒక కథ కూడా శ్రీ భగవానులు చెప్పిరి. ఈ కథల పర్యవసానం శ్రీ భగవానులు ఇట్లు తేల్చి చెప్పిరి. నీకు స్వప్నమాత్రముగా ఉండునది మరి ఒకనికి వాస్తవము కావచ్చును. మాయా స్వభావం అట్టిది. దాన్ని జయించుటకు మనో విజయము తప్ప వేరు ఉపాయము లేదు. శ్రీ భగవానులు సృష్టి దృష్టి వాదమునకును దృష్టి సృష్టి వాదమునకును గల భేదమును కూడా విశదీకరించిరి. ఇందు మొదటిది శ్రీ కావ్యకంఠులకు అభిమతం, రెండవది శ్రీ కె లక్ష్మణ శర్మకు అభిమతం. సృష్టి దృష్టివాదం ప్రకారం విశ్వము దేవుని సృష్టి, మానవుడు జ్ఞానసిద్ధి మూలమున దేవునిలో ఐక్యమగును. దృష్టి సృష్టివాదం ప్రకారం విశ్వము దేవుడు ఉభయము మానవునకు బహిర్ముఖ మానసము కలిగించు భ్రాంతియే. దేవుడు మానవ భ్రాంతి జనితుడు ఎట్లగును అను ప్రశ్నకు స్వప్నములో చనిపోయిన పితరుడు గాని ఒక రాజుగాని కనిపించి తాత్కాలికముగా కలకనువాని మనస్సులో పితృభక్తియో రాజభక్తియో పురికొల్పు తీరుననే అని ఈ వాదము వారు సమాధానమిత్తురు. పర్యవసానమున శ్రీ భగవానులు ఇట్లు సెలవిచ్చిరి. చూచువాడు లేక చూడబడునది లోకములు గాని దేవతలు గాని లేవు. ఆ దృశ్యములన్నీ చూచువాని మీదనే ఆధారపడి ఉన్నవి. సమస్త దృశ్యముల ప్రయోజనము దృక్కును నిరూపించుటయే. అటు పిమ్మట శ్రీ భగవానులు యోగ జ్ఞానములను గురించి శ్రీ కావ్యకంఠుల ఆశయమును ఇట్లు ఉద్ఘాటించిరి. సుషుమ్నానాడి మూలాధారము నుండి ఊర్ధ్వముగా సహస్రారమునకు పోయి అచ్చటి నుండి ముందు వైపుగా దిగి హృదయమునకు చేరుననియు అట్లు అధోముఖమైనప్పుడు దానికి పరానాడి లేక అమృతనాడి అని పేరనియు నాయనగారి మతము. కావుననే జ్ఞాన మార్గమునకు పూర్వ మార్గమనియు యోగ మార్గమునకు పశ్చిమ మార్గమనియు పేరు. యోగ మార్గమున మూలాధారములో కుండలిని లేచినట్లు విచార మార్గమున అంతఃకుండలిని హృదయములో ఉజ్వలించును. తర్వాత ఒక మంచి సంఘటన జరిగెను. యచ్చమ్మ మేనల్లుడు కృష్ణమూర్తి, అతని నూతన వధువు తమ వివాహానంతరము శ్రీ భగవానులను సందర్శించి ఆశీస్సులను అర్థించి వచ్చిరి. శ్రీ భగవానులు వెలుపల వెళ్లి ఉండి అప్పుడే హాలులో తిరిగి ప్రవేశించిరి. వారు నేల మీద తన పాదములను మోపి సోఫాపై చక్కగా కూర్చుండిరి. వెంటనే నూతన దంపతులు శ్రీ భగవానుల చరణ కమలములపై సాష్టాంగ ప్రణామము వనర్చిరి. శ్రీ భగవానులు వారి మీద నిజానుగ్రహము వర్షించిరి. యచ్చమ్మ అపూర్వ భక్తికి ఇది సహజ ఫలితముగా స్ఫురించెను. అప్పుడు ఆ దివ్య దృశ్యమును ఫోటో తీయుటకు నా వద్ద కెమెరా ఉండిన ఎంత బాగుండును అనుకుంటుని. ఇక నా ప్రయాణ దినము వచ్చెను. నా అల్లునకు ఎక్కువ జబ్బుగా ఉండినది. 2 వారములుగా ఇంటి నుండి జాబే రాలేదు. అతని ఆరోగ్యము మరింత క్షీణించి ఉండవలనని నా మనస్సు కలవరపడుచుండెను. నేను సెలవు పుచ్చుకొనుటకై శ్రీ భగవానుల వద్దకు వెళ్లినప్పుడు నాకు గల ఏకైక ఆశ్రయము వదిలి ఒక అఘాతములో పడిపోవచ్చున్నట్లు భయకంపితుడనైతిని. నేను వెక్కి వెక్కి ఏడ్చుచు ఇంటికి తిరిగి వెళ్లుటకు ఎంత భయపడుచుంటినో శ్రీ భగవానులతో మొరపెట్టుకుంటుని. వారు తన అఖండ దివ్య అనుగ్రహపూరిత సుదీర్ఘ వీక్షణము నాపై నెరపుచూ ఇట్లు సెలవిచ్చిరి. భయపడవద్దు, మీరు వచ్చుచున్నారు కదా అని మీ వాళ్లు జాబు రాయలేదు. మీరు వెళ్ళుసరికి మీ అల్లునికి చాలా నెమ్మదిగా ఉండును. నేను తిరిగి ఇల్లు చేరుకున్నప్పుడు శ్రీ భగవానుల వాక్కులు యథా అక్షరము సంపూర్ణముగా సఫలమగుట కాంచి ఎంతో సంతోషించి తిని అది ఎంత హృద్యమైన శ్రీ భగవదనుగ్రహం మహిమ. 1941 ఆగస్ట్ 6వ తేదీ సాయంకాలం నేను ఉళ్ళదు నార్పదు అనుబంధంను నా నోటు పుస్తకమందు తెలుగు లిపిలో వ్రాసుకొనుచుంటిని. అందు సరిగా దేవనార్ దేవుడెవడు అను అక్షరములు వ్రాయిసరికి 5/1/1941 తేదీ గల ఆశ్రమలేఖ శ్రీ వివి రమణయ్య అను ఒక ఆయన తీసుకువచ్చి నా చేత ఉంచెను. ఆ లేఖాంతమున శ్రీ రమణుల అనుగ్రహ ఆశీర్వాదములతో అను మాటలుండెను. తక్షణమే ఇది అత్యంత సాభిప్రాయముగా నా మదికి తోచెను. దేవుడెవరు అను ప్రశ్నకు వెంటనే శ్రీ రమణుడే దేవుడు అను జవాబు వచ్చినట్లు, ఆ జవాబు శ్రీ రమణుడే స్వయముగా ప్రసాదించినట్లు నాకు స్ఫురించెను. 1941 ఆగస్ట్ ఆఖరు దినము నా 2 ఏండ్ల బిడ్డ అలగమ్మకు ఆ దినమంతా హెచ్చు జ్వరము కాయిచుండెను. ఆ రాత్రి ఆమె తల్లి భోజనము చేయిచుండగా నేను ఉయ్యాల ఊపుచుంటిని. తటాలు నా బిడ్డ ఒక పెద్ద కేక వేసెను. నేను ఆమెను నా చేతులలో ఎత్తుకొనగా ఆమె ఓడలు బిగుసుకుని ఉండెను. అన్ని నాడులు పనిచేయక స్తంభించెను. ఒడలి రంగు కూడా నలుపు తిరిగెను. అన్నీ మృతి లక్షణములు కనిపించెను. ఆమెకు మందిచ్చుచుండిన వైద్యుడు అప్పుడు వచ్చి చూచుటకు నిరాకరించెను. మరి ఒక వైద్యుని పిలిపించితిమి. ఇంతలో నా భార్య ఆ బిడ్డను నా చేతి నుండి తీసుకుని శ్రీ భగవానుల పటము ముందు కూర్చుండి ఆమెను తన ఒడిలో పెట్టుకుని భయ ఆర్తి చిహ్నము ఆవంతయూ చూపక రమణ 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 అని నిరంతరము నామోచ్చారణము చేయుచుండెను. సుమారు 10 నిమిషములకు ఇట్లు సంకీర్తనము జరుగగా ఆ బిడ్డలో జీవలక్షణములు పొడగట్టెను. నాడులు తిరిగి పనిచేయ ఆరంభించెను. ఇది కేవలము భగవన్ మహిమయే. అంతట 2వ వైద్యుడు వచ్చి ఆమెకు వలయ చికిత్స చేసెను. నా భార్య సంకీర్తన చేయుచుండగా నేను అలగమ్మ పరిస్థితిని మనవి చేయుచు అనుగ్రహమును అర్థించుచు శ్రీ భగవానులకు తంతె పంపుకొంటిని. అది చేరిన వైనము తెలుపుచు ఆశ్రమము వారు 1/9/1941 తేదీ గల లేఖలో ఇట్లు వ్రాసిరి. తంతె సకాలమునకు చేరి శ్రీ భగవానులచే కటాక్షింపబడినది. శ్రీ భగవానుల అనుగ్రహము వలన అలగమ్మ జబ్బు నుండి కోలుకొనగలదు. ఈ పాటికి గండము గడిచి ఉండవలెను. ఆ బిడ్డకు ఏ విధముగా పునర్జీవనము కలిగి నెమ్మది అయినది నేను మనవి చేయగా ఆశ్రమం వారు మరల 3/9/1941 తేదీన ఇట్లు వ్రాసిరి. నీ జాబు చదివి సంతోషించితిమి. శ్రీ భగవానుల అపార అనుగ్రహమే మనకు శ్రీరామ రక్ష. అది అమోఘము. అంతకన్నా మనకు వేరేమి కావలేను. అంతకన్నా చెప్పవలసినది ఏమున్నది? ఆ వెనుక దసరా సెలవులలో నేను ఆశ్రమమందున్నప్పుడు శ్రీ భగవానులు శ్రీ శంకరానంద భారతి స్వామిని గురించి ముచ్చటించిరి. ఆ స్వామి ఒకప్పుడు హిమాలయ పర్వతములో బ్రహ్మ సాక్షాత్కారము కొరకు సాధన చేయుచుండెను. అప్పటికి ఆయన శ్రీ రమణుల పేరే వినలేదు. పర్యవసానమున ఆయనకు ఒక దివ్య తేజోమూర్తి సాక్షాత్కరించెను. తర్వాత ఆయన శ్రీ భగవానుల చిత్రపటమును చూచి తనకు సాక్షాత్కరించిన మూర్తి శ్రీ రమణులుగా గుర్తుబట్టెను. అట్లు ఆయన బ్రహ్మస్వరూపమే శ్రీ రమణులని గుర్తిరిగి అచ్చటి నుండి దూరమనక తిరువణ్ణామలకు పయనించి శ్రీ భగవానుల దర్శనార్థము ఏతెంచెను. ఆయన శ్రీ భగవానులతో కూడా కొండపై కొంతకాలం ఉండెను. ఇచ్చటి శీతోష్ణ స్థితి ఆయన ఆరోగ్యమునకు సరిపడనందున ఆయన విధిలేక మరలా హిమాలయమేగుటకు శ్రీ భగవానుల అనుమతి కోరవలసి వచ్చెను. వీడ్కోలు సమయమున ఆయన ప్రార్థనాష్టకం అను శీర్షికతో చరమ శ్లోకముతో సహా 9 శ్లోకములు రచించి శ్రీ భగవానుల పాదపద్మములకు అర్పించెను. వాటిలో ఆయన తన హిమాలయ వాసమును భగవత్ సాక్షాత్కారమును అభివర్ణించి శ్రీ భగవానుల ఈ దివ్య విగ్రహమే తన హృదయములో నిరంతరము తేజరిల్లుచుండవల్నని ప్రార్థించెను. ఆ శ్లోకములను శ్రీ భగవానులు నాకు దయచేయగా నేను వాటిని నా నోటు పుస్తకములో ఇట్లు వ్రాసుకుంటిని. గంతుం నశక్యతే స్వామిం స్వాం త్యక్త్వా దుర్లభం రుణాం అతః కిం కరణీయం భో కృపయా వద మాం మునే. హరిద్వారాదిమం రూపం పురా దృష్టం మయా విభో తతో మాయా మనుష్యస్త్వం ఇతి నిశ్చితవానహం. జానీ త్వాం పరమాత్మానం స్కందం మమ హృది స్థితం నఘోష్యతే మయా తేద్య చరితం ముని పుంగవ. త్వధ్యాన నిరతా సర్వే ముక్తి బాజో న సంశయః అతస్త్వత్పాద భక్తేషు భక్తిరేవ సదాస్తు మే. న శుశ్రూషాదికం కర్మ కర్తుం భాగ్యోస్మి మద్గురో తథాప్యనన్య శరణే మయి పాతయ వీక్షణం. అజానతాకృతం సర్వం క్షమస్వ కృపయా ప్రభో భవసాగరమగ్నం మాం పాలయస్వ మహామతే. స్తన్యతీర్థతటే వాసో న సుఖాయోపపద్యతే తస్మాన్ మాం శరణాపన్నం ప్రేషయాసు హిమాలయం. ఈదృశం భవతో రూపం మాయామానుష విగ్రహం హృది మే సతతం భాతు నాణ్యం యాచే వరం విభో. గిరివర రంధ్ర నివాసిన్ సరసిజ సంభూతసి వ్యరమణ గురో గిరిజాంకస్థిత భూమన్ కృపయా మాం పాహి ఘోర సంసారాత్. ఒక ఉదయం శ్రీ భగవానులు ద విజన్ అను పత్రికను తిలకించుచు అందు సిఎస్ వాసి రచించిన ఈ క్రింది తాత్పర్యము గల వాక్య రత్నమును చదివి వినిపింపగా నేను వ్రాసికొంటిని. దేవుని వ్యాకరణములో ఏకవచనము తప్ప వేరు సంఖ్య లేదు, ఉభయార్థకము తప్ప వేరు లింగము లేదు, వర్తమానము తప్ప వేరు కాలము లేదు, ఉత్తమ పురుషము తప్ప వేరు పురుషము లేదు. మరియు శ్రీ భగవానులు తమపై శ్రీ సుందరానంద స్వామి రచించిన హాస్య చమత్కార పూరిత శ్లోకములు 2 నాకు చూపించిరి. వాటిలో ఆ స్వామి శ్రీ భగవానులను ప్రథమమున ఒక మహామాంత్రికునితోనూ ద్వితీయమున నవగ్రహములతోనూ సరిపోల్చినారు. వాటిని కూడా నేను వ్రాసికుంటిని. అవి ఇవి: జ్యోతిర్లింగమయారుణాద్రికటకే చిత్రం మహామాంత్రికః కశ్చిద్దీప్యతి సచ్చిదాత్మనిరతో విశ్వాత్మవస్య సుధీః మాయోచ్చాటనమోహమోహన జడా విద్వజ్జన స్తంభన క్రోధద్వేషణ జన్మ మారణ మహా సంపత్ సమాకర్షణైః. మోహత్వాంత నివారణే తపనతాం ఆహ్లాదనే చంద్రతాం క్షేమే మంగళతాం వినమ్రజనతా సందర్శనే సౌమ్యతాం సత్శాస్త్రే గురుతాం వివాద కవితాం దోషగ్రహే మందతాం విజ్ఞానే నతికేతుతాం చరమణో యోగీ భజన్ భాసతే. నాడు పౌర్ణమి. మామూలు ప్రకారం శ్రీ భగవానులు క్షురకర్మ కావించుకొనిరి. ఆ మధ్యాహ్నం మీద అందరము హాలులో చేరినప్పుడు శ్రీ భగవానులు నవ్వుతూ ఇట్లు సెలవిచ్చిరి: నేను గడ్డము ఎదిగిన ముదుసలుగా ఉండి ఇప్పుడు శిశువుగా మారినాను. వాస్తవముగా జ్ఞానమే నిత్య శైశవము. ఆ దినం నాకు ఒక అపూర్వ సంఘటనము సంభవించెను. అది శనివారము. నేను మరుసటి సోమవారము కాలేజీకి హాజరు కావలను. కావున ఆ మధ్యాహ్నం నేను బయలుదేర నిశ్చయించుకుంటుని. ప్రయాణ సన్నాహమంతయు చేసుకుని శ్రీ భగవానుల వద్దకు నమస్కార పూర్వకముగా సెలవు గైకొనటకు ఏగితిని. అట్టి సందర్భములలో శ్రీ భగవానులు సరే పోయిరండి అని చెప్పుదురు, లేదా ఊరక తల ఊపెదరు. కాని ఈసారి శ్రీ భగవానులు, మీ కాలేజీ సోమవారం కదా తెరుచున్నది, ఇప్పుడే ఏలపోవలను అని పలికిరి. నేను వెంటనే, అయితే ఇప్పుడే పోను, ప్రయాణం నిలుపుకుంటాను అని బదులు పలికితిని. ఆ మధ్యాహ్నం మీద శ్రీ భగవానులు నాయడ విశేష అనుగ్రహం చూపిరి. ఎక్కువ శ్రద్ధ తీసుకుని నాకు మలయాళ లిపి నేర్పిరి. ఆ సాయంకాలం వారు కొండకు వెళ్ళుచుండగా నేను మరలా, ఈ సాయంత్రం బండికి పోదునా అని అడిగితిని. ఈ బండి నేరుగా గూడూరుకు పోవునా అని వారు ప్రశ్నించిరి. లేదు, కాట్పాడిలో రాత్రికి నిలుచును అని నేను జవాబు చెప్పేదిని. అందుమీద శ్రీ భగవానులు, అట్లయితే రాత్రి కాట్పాడి స్టేషన్లో గడుపుట ఎందుకు, ఇక్కడనే ఉండిపోవచ్చునే అని సెలవిచ్చిరి. నేను మరలా నా ప్రయాణము వాయిదా వేసుకుంటుని. ఆ మరునాడు వేకువ బండియే నాకు కడపటిది. కావున ఆ వేకువ సుమారు 5 గంటలప్పుడు నేను శ్రీ భగవానుల దర్శనార్థం వెళ్లితిని. నన్ను చూడగానే శ్రీ భగవానులే పలకరించి, పలహారం పుచ్చుకున్నారా, సామాన్లన్నీ సర్దుకున్నారా అని అడిగిరి. నేను అవును అని జవాబు చెప్పి నమస్కారం చేసి తిని నేను తిరిగి లేచి నిలబడగానే నాపై శ్రీ భగవానుల దృష్టి పూర్తిగా మారి ఉండెను. వారి కనులు విచ్చుకుని నిశ్చల గంభీరములై తోచెను. వారు నా ద్వారా నన్ను అధిగమించి అఖండ వస్తువులోనికి చూచుచున్నట్లు కనిపించిరి. అంతకు ముందు ఎన్నడూ నాపై శ్రీ భగవానులు అట్టి దృష్టి ప్రసరించినది లేదు. తొలిసారిగా నేను విశ్వరూప సందర్శనమున అర్జునుని వలే అయితిని. నేను కేవల భగవద్ విభూతికి ముఖాముఖి నిలిచినట్లు తోచెను. పరవశుడనైతిని. 5 నిమిషములు 10 నిమిషములు ఇట్లు సాగెను. బండివాడు తొందర చేయిచుండెను. నేను సెలవు పుచ్చుకునేదెను అని గుణిగితిని. కాని జవాబు రాలేదు. ఆ దేదీప్యమాన దీర్ఘ దృష్టిలో ఓ కించుకేనీ మార్పు కానరాలేదు. అట్లు నేను భయ విభ్రాంతుడనై వచ్చివేసితిని. ఇది గమనించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు శ్రీ భగవానులు నన్ను చూచిన తీరు అపూర్వమనియు, ఇది నా జీవితంలో ఏదో గొప్ప మార్పునకు సూచన అనియు అభిప్రాయపడిరి. ఈ జోస్యము తరువాత 3 నెలలలో నా ఇంట సంభవించిన విపత్తు వలన ధృవపడెను. పిమ్మట నేను రచించిన రమణ సందేశములో ఈ వీడ్కోలును గురించి ఇట్లు వ్రాసితిని. శరదారంభ మహోత్సవాంతమున నీ సాన్నిధ్యమున్ వీడుచో, ఇరుమారుల్ పయనమ్మునా పితివెయ్యంతే వింతగా, ఎట్టకేంతరలన్ మౌనముతో నిగిక్షితివి చింతా గర్భితా చంచల, కరుణాలోకమునట్టెనా పయని సంజ్ఞన్ కాంచనైతిన్కట. నేను తిరిగి ఇల్లు చేరుకున్నప్పుడు మా పట్టణములో హిందూ మహమ్మదీయ సంఘర్షణ చెలరేగుచుండెను. నిరపరాధులు అనేకులు బాధపడుచుండిరి. పరిస్థితి నానాటికి విషమించుచుండెను. ఈ విషయమును నేను ఆశ్రమమునకు తెలుపుచూ శాంతి పునఃస్థాపనార్థం ప్రార్థించితిని. 1941 అక్టోబర్ 31వ తేదీన ఆశ్రమం వారు దీనికి ప్రత్యుత్తరము ఇట్లు వ్రాసిరి. నెల్లూరు నుండి వచ్చిన వార్త అంతా విచారకరముగా ఉన్నది. శ్రీ భగవానుల అనుగ్రహము వలన పరిస్థితులు త్వరలో మెరుగగునుగాక అని ఆశించుచున్నాము. సుమారు 1 మాసమునకు మామూలు పరిస్థితి ఏర్పడెను. నవంబరులో శ్రీ భగవానుల చెల్లెలు బావగారు నెల్లూరుకు వచ్చి ఉండి తమ మనుమణితో కూడా మా ఇంటికి విచ్చేసి మా కుటుంబమును ఆశీర్వదించిరి. మాకందరకు అది శ్రీ భగవానుల అనుగ్రహ విశిష్ట చిహ్నముగా తోచెను. ఈ భావమును నేను 22/11/1941 ఆశ్రమమునకు వ్రాసిన లేఖలో ఇట్లు తెలుపుకొంటిని. మా ఇంటికి విచ్చేసినందులకు వారికి దయచేసి నా కృతజ్ఞతా వందనములను అందింపుడు. వారిని చూచినప్పుడు మాకు శ్రీ భగవానులను సందర్శించినట్లే అనిపించినది. అదే దినమున అప్పుడు యూపి గవర్నర్ సలహాదారుగా ఉండిన శ్రీ పన్నాలాల్ ఐసిఎస్ గారి వద్ద నుండి ఒక జాబు వచ్చను. అందులో ఆయన శ్రీ బివి నరసింహస్వామి గారు లక్నోలో శ్రీ భగవానుల గురించి ఉపన్యసింపగా తాను అధ్యక్షత వహించిన ఉదంతమును వివరించి పర్యవసానమున ఇట్లు వ్రాసెను. మీరు ఆశ్రమయాత్ర వేళ నన్ను స్మరింపుడు. ఆశ్రమము నుండి అచ్చటి వాతావరణము ఒకంత దీర్ఘలేఖలో నాకు అందింపుడు. 11/12/1941 గల ఆశ్రమ లేఖలో ఇట్లుండెను. జయంతికి ఇచ్చటికి మీరు వచ్చుచున్నారని మేము సంతసించుచున్నాము. మీరు వచ్చుచున్నారు అను పదములకు నడుమ ఒక మాట పొరపాటున టైపు కాబడి కొట్టివేయబడను. అట్లే నా ప్రయాణము ఒక గొప్ప విపత్తు ఆటంకపరచినందువలన ఇప్పుడు నాకు పై చిన్న పొరపాటులో కూడా సాభిప్రాయము కనిపించుచున్నది. శ్రీ భగవానుల వద్ద నుండి వచ్చు దేనియందును సార్థక్యము లేకుండా ఉండదు కదా. నా భార్యకు ప్రసవ పూర్వము తటాలున పెద్ద జబ్బు చేశాను. December 23 ఆమెను ఆస్పత్రిలో చేర్చితిమి. ఆ రాత్రియే ఆమె మృత శిశువును కనెను. ఆ దినమే నేను ఆమె పరిస్థితిని మనవి చేయుచు శ్రీ భగవానుల అనుగ్రహమును అర్థించుచు ఆశ్రమమునకు తంతి పంపుకొంటిని. వెనువెంటనే వివరముల తెలుపుచు ఒక జాబు వ్రాసుకొంటిని. కాని December 27 వరకు నాకేమీయూ ప్రత్యుత్తరము రాకుండుటకు ఆశ్చర్యము కలిగినది. ఆనాటి సాయంకాలం ఆమె జబ్బు ఎక్కువ అయినదని వార్త రాగానే ఆస్పత్రికి పోవుటకు నేను వేగిరపడుచుండగా December 26 గల ఆశ్రమ లేఖ నాకు అందెను. దానిలో ఇట్లుండెను. మీ జాబు నేడే అందినది. శ్రీ భగవానులను దాన్ని చూచినారు. తంత 23 చేరెను. దానిని కూడా శ్రీ భగవానులు చూచిరి. తంత సుబ్రహ్మణ్య అని తప్పు పేరు ఇచ్చినందున మేము ప్రత్యుత్తరము ఇయ్యజాలకుంటిమి. ఆ జాబు శ్రీ భగవానుల సానుగ్రహ ఆశీస్సులతో ముగిసెను. కాని దానితో నేను ఆస్పత్రి చేరు లోపుగానే అంతా ముగిసెను. ఆమె దేహము ఇంకనూ వెచ్చగా ఉండినందునను నా చేతికి నాడీ స్పందనము కూడా తగులు చుండినట్లు తోచినందునను వైద్యులు మరలా ఆమెను పరీక్షించి నిర్జీవ అని నిశ్చయించే వరకు నేను నమ్మలేదు. అంతవరకు నేను అలజడితో ఉంటిని. కాని తక్షణమే నా మనస్సు నుండి పెద్ద బరువు తీసివేసినట్లు ఒక దివ్య ప్రశాంతి నాపై వ్రాలినట్లు అనిపించెను. నేను పూర్తిగా మారిపోతిని. వెంటనే నా మనోనేత్రము విచ్చుకొని శ్రీ భగవానుల దివ్య సన్నిధానమును సందర్శించెను. శ్రీ భగవానుల సానుగ్రహ వీక్షణ మధుర ప్రశాంతి నన్ను తన్మయము వనర్చెను. అది మొదలు నా మనస్సు శ్రీ భగవానుల మార్గదర్శిత్వాన్ని పూర్తిగా గుర్తించెను. అప్పుడు అచ్చట గుమికూడిన శోకాతురులలో నేను ఒక్కడనే శాంతముగా ఉంటినని నిక్కముగా వక్కాణింపగలను. నేనే చొరవ పుచ్చుకొని అన్ని ఏర్పాటులు చేసితిని. తక్కిన వారిని ఊరడించుటకు నా శక్తి కొలది ప్రయత్నించితిని. కేవలం ఒక యంత్రము వలె పనిచేసితిని. ఆపదయందు నా నడవడి నాకు శ్రీ భగవానుల అనుగ్రహ మహిమలలో మహాద్భుతము. ఆ మరుసటి ఉదయం మృత శరీరము పక్కన కూర్చుండి నేను శ్రీ భగవానులకు ఒక కార్డులో ఆమె మరణమును తెలుపుకొని మరియు ఇట్లు మనవి చేసితిని. ఇప్పుడు తల్లి లేని ఈ పిల్లలను మీ పాదములకు అంకితము చేయుచున్నాను. ఇక మీద వీళ్లు మీ బిడ్డలు కాని నా బిడ్డలు కారు. నేను కేవలము నిస్సహాయుడనై మీ శరణు చొచ్చుచున్నాను. నన్ను ఈ పిన్నలను మీ ఇచ్చవచ్చినట్లు వినియోగింప ప్రార్థన. నా ఈ జాబు చేరిన సమయానికి అచ్చట ఉండిన నా సహాధ్యాపకుడు కూచిబొట్ల సూర్యనారాయణ గారి వలన నాకిట్లు తర్వాత తెలియవచ్చినది. ఈ కార్డు హాలుకు తెచ్చినప్పుడు శ్రీ భగవానులు దీనిని మౌనముతో అవలోకించి నేను పూర్వము వీడ్కొన్న వేళ నాకొసగిన చూపు వంటి దీర్ఘ నిశ్చల దృష్టిని ఆ కార్డుకును అనుగ్రహించినట. 29/12/1941 గల ఆశ్రమ లేఖయందు ఇట్లు వ్రాయబడెను. మేమందరము మీకు మీ కుటుంబమునకు సంభవించిన ఈ గొప్ప విపత్తు విని అత్యంతము చింతించుచున్నాము. ఆ కార్డు శ్రీ భగవానుల సమక్షమున ఉంచితిమి. వాగతీత శోకమును ప్రకటించుటకు మాటలు చాలవు. జీవితమనగా ఏమిటో తెలుసుకుని వయస్సు లేని ఊరట కనుటకు మనస్థైర్యము చాలని నోరు లేని ఆ పిల్లల గోడును ఎవరు వచింపగలరు? ఇది ఒక పువ్వు రేకులకు ఆధారమగు కాడను క్రూరముగా పీకివేయుట వంటిది. శ్రీ భగవానుల అనుగ్రహము వాళ్లను రక్షించుగాక. శ్రీ భగవానుల మాతృప్రేమ తమ నిస్సహాయతను కూడా గుర్తింపచాలని ఈ తల్లి లేని పిల్లలను పోషించునుగాక. మీకందరకు ఇదే మా గాఢ సానుభూతి. ఇప్పుడు నా వద్దకు ప్రవహించిన ఊరడింపు లేఖల వాహిని అన్ని కంఠముల ద్వారా శ్రీ భగవానులు నన్ను ఓదార్చుచు నాపై తన అనుగ్రహ నేతృత్వముల కలిమి నాకు నమ్మచెప్పుచున్నట్లు అనిపించెను. ఒక సోదర భక్తుని లేఖలో మాటలు ఇవి. అదంతా అట్లే జరుగవలసి ఉండెను కాబోలు. మరి ఇట్లనుట కటువుగా తోచినను దురవగాహమగు భగవన్ నిర్ణయమును. అది నీ తుది మేలుకే కావలను. కానిచో నీ ఎడ ఎంతో శ్రద్ధాశక్తులు గల శ్రీ భగవానులు దానిని జరుగనిచ్చి ఉండరు. ఈ గొప్ప విపత్తును సహించుటకు వలసిన విశ్వాస స్థైర్యములను శ్రీ భగవానులు నీకు అనుగ్రహించును అనుట నిస్సంశయం. నీ అర్ధాంగి మృత్యువు పాలైన ఆ విపత్ సమయమున శ్రీ భగవానులు నీ పక్కనే నిలిచి ఉండెను అనుట నిస్సంశయం. ఈ వియోగమును ఒకంత శాంతి వైరాగ్యములతో ఓర్చుకునుటకు నీకు తోడ్పడెను అనుటయూ నిస్సంశయము. నీ పరిస్థితులు అవకాశమిచ్చిన వెంటనే శ్రీ భగవానుల వద్దకు వేగముగా రమ్మని నా హితవు. ఏలనగా సమస్తము మనల్ని విడనాడినను మనకు ఏకైక శరణ్యము ఆయనయే కదా. ఇంకొక సోదర భక్తుడి ఇట్లు వ్రాసెను. నీ ఈ మహా ఆపదయందు వట్టి మాటలు నిష్ప్రయోజకములు. ఉపశమనమియ్యగల ఊరట శ్రీ భగవానుల నుండియే రావలెను. ఆయన శరణు చొచ్చిన మనలను ఎన్నడనూ విడనాడరనుట నాకు తెలియను. ప్రపంచమున ప్రత్యక్ష దైవమే రూపుగొనిన అఖండ వస్తువే ప్రేమానుగ్రహ స్వరూపమే మన భగవానులు అనుటకు అణు మాత్రమును నాకు సంశయం లేదు. ఆయన నా హృదయమును చీల్చి ఎర్రగా కాల్చిన ఇనుప గుదియతో కలియబెట్టుచున్నను. నేను దీనిని ఉద్ఘోషించదను. కూలద్రోయునట్టు ఎగుడు దిగుడులు గల ఈ జీవిత రంగమునందలి పరీక్షలందు ఉత్తీర్ణులగుటకు వలసిన మనోదార్ఢ్యమును ప్రసాదింపవే అని మనము ఆయననే ప్రార్థింతుము. అంత్యక్రియల నాడే ఒక గ్రామము నుండి నా విద్యార్థిని ఒక ఆమె నాకు వ్రాసిన వింత లేఖను ఇక్కడ పేర్కొనదగును. శ్రీ భగవానులు నెల్లూరుకు వచ్చినట్లును మా ఇంట విడిది చేయినట్లు ఆమె వినెనట. తాను వచ్చి వారి దర్శనము చేసుకున్నటకై ఈ వార్త నిజమేనా అని ఆ జాబులో ప్రశ్నించెను. శ్రీ భగవానులు ఈ విపత్ సమయమున మా ఇంటనే నాకు తోడునీడుగా ఉన్నాడు అను నా నమ్మకమును ఈ అమాయక లేఖ రూఢపరిచెను. దీనినే రమణ సందేశమునందు ఇట్లు రచించితిని. బాలికయోర్తు అత్తరిన భక్తియుతమ్మగు కమ్మ నొక్కటిన్ తా లిఖియించే శ్రీరమణ నామ మహర్షులు వత్తురంట మీ ప్రోలికి నిక్కమేని తెలుంపుండని. హా నను కన్న తండ్రి, ఈ లీలను నేను మిమ్ము విడలేదని వింతగా హెచ్చరించితే. ఆ దినములలో నాకు కలిగిన అద్భుత అనుభవం అనేకములందు కనులకు కట్టినట్లు అగుపడిన ఒక స్వప్న దృశ్యము ఇట పేర్కొనదగినది. శ్రీ భగవానులు తన దండ కమండలములతో శ్మశానమునందు కృమ్మరుచు విద్యుక్త కర్మకలాపమును వివరముగా గమనించి నడిపించుచున్నట్లు కనిపించిరి. ఇది అంతయు శ్రీ భగవానుల అధినేతృత్వమందు నా విశ్వాసమును మరింత దృఢపరచను. దీనిని కూడా రమణ సందేశమునందు ఇట్లు వర్ణించితిని. దండకమండలుల్కైని దాలిచి ఎల్లెడ సంచరించుచున్ దండికృపన్ విచారణమునర్చుచు కర్మము చెయ్యుచోట మా అండనే ఉండునట్టు నిన్ను అయ్యరో కంటిని స్వప్నమందు బ్రహ్మాండ సమస్త కర్మ వహన శరణాగత మాదృశావన. కొన్ని వేళలందు ముఖ్యంగా ఏకాంతమందు నా మనస్సు బలహీనమై చింతా నిరాశలకు లోబడుచుండెను. దీనిని ముందుగానే ఊహించినట్లుగా నన్ను ఉద్బోధించుచు హెచ్చరించుచు ఆశ్రమము నుండి జాబు వెంబడి జాబు వచ్చుచుండెను. 1942 జనవరి 2వ తేదీ గల జాబునందు ఇట్లుండెను. నీవన్నట్లు శ్రీ భగవానులే మన ఏకైక శరణ్యము. ఆయన కేవల పరమాత్మయే. ఆయన దివ్యానుగ్రహము నీకు మనశ్శాంతిని ప్రసాదించుగాక. జనవరి 14వ తేదీ జాబులో ఇట్లు వ్రాయబడెను. పిల్లలకు ఈ నష్టం అత్యంత విషాదావహం. తల్లికి అందును అట్టి తల్లికి మారు కలుగుట అసంభవం. సానుభూతి మాటలు నిన్ను ఊరడింపచాలవు కాని నీవు చదివినట్టి వినినట్టి గ్రహించినట్టి వివేకపదములే దుఃఖోపశమనమునకు ఆస్పదములు. గీతావాక్యములు శాశ్వత సత్యమును ప్రతిపాదించుచున్నవి. నీవు వాటిని గీతా సంపాదకుడువుగా ఎంతో శ్రద్ధాసక్తులతో గమనించి ఉన్నావు. ఆ సత్యమును అనుభవమునకు తెచ్చుకున్నటయే వివేకము. లేని ఎడల మనము శబ్దగ్రహణ యంత్రములమే అగుదుము. ఆ బోధను ఆచరణలో పెట్టని ఎడల మనస్సు మనుష్యుని గృంచించి నాశనము చెయ్యను. నీవు హృదయమును మనస్సు కబళింపనీయకూడదు. 2 దినముల కింద అనేక సంవత్సరములు శ్రీ భగవానులతో కూడా నిరంతరము ఉండిన ఒక భక్తుడు తటాలున కాలధర్మము చెందెను. అతనిని ఎరింగిన వారందరూ ఎంతో చింతించిరి. శ్రీ భగవానులు ఇట్లు సెలవిచ్చిరి, సత్తు కాని దానిని సత్తుగా భావించుచున్నారు, తత్ఫలితమే దుఃఖము. 14/3/1942 తేదీన ఒక భక్త ప్రముఖుడు ఒక చీటీ పంపెను. దాని యందు నేనొక మారు ఆశ్రమము రావలనని ఎచ్చమ్మ కబురు పంపినట్లు వ్రాయబడెను. ఎచ్చమ్మ కబురు అనగా శ్రీ భగవానుల సందేశమే అని నాకు తెలియను కావున భగవానుల వద్ద నుండియే పిలుపు వచ్చినట్లు నేను భావించి తిని 25/4/1942 తేదీన మరలా 2 రోజుల తర్వాత ఏ దేవరాజ మొదలయ్యార్ అను ఒక సోదర సత్ భక్తుడు నాకు జాబులు వ్రాసెను. అందులో 13/3 తేదీ శ్రీ భగవానులు ఆశ్రమము మెట్ల మీద ఆకస్మికముగా పడిరని వారి కుడివైపు మెడ ఎముక విరిగెనని ఆయన వ్రాసెను. ఆ 13వ తేదీ ఉదయం పలహారానంతరం శ్రీ భగవానులు కొండనెక్కుటకు ఆశ్రమము మెట్లు దాటుచు తన దారిలో ఒక కుక్క ఒక ఉడుతను తరుముకుని వచ్చుట చూచి ఆ ఉడుతను కాపాడుటకు తన చేతి కర్రను అడ్డము పెట్టిరట. ఆ కర్ర జారగా శ్రీ భగవానులు పడిరట. సరిగ్గా ఇది జరిగినప్పుడే ఒక గొప్ప రాజకీయ విపత్తు చెన్న రాష్ట్రమునకు తప్పెను. అదే సమయమున జపాన్ నౌకాదళం మద్రాసుపై దండెత్తి వచ్చుచూ తమ ప్రభుత్వము వారి కొత్త ఉత్తరవు మేరకు తటాలున మద్రాసు తీరము నుండి వెనుకకు తిరిగిపోయెను. మేము కొందరమి ఔగపద్యమునందు అంటే కో ఇన్సిడెన్స్ ఒక గంభీరాంతరార్థమును గ్రహించితిమి. ఉడుతకును కుక్కకును రాజకీయ సామ్యములు నిరూపించి శ్రీ భగవానులు ఆ ఆపదను తమ దేహము మీదికే తెచ్చుకుని స్వదేశమును ముప్పు నుండి తప్పించిరని మేము నమ్మితిమి. అది ఎట్లయినను ఈ పతన వార్త వలన కలిగిన భయోద్వేగం నా మనస్సును దుర్భర వియోగ దుఃఖము నుండి మరలించుటకు ఉపయోగపడెను. 2వ జాబులో మరియు ఇట్లు వ్రాయబడెను. నిన్న సాయంకాలం శ్రీ భగవానులు శ్రీ నారాయణ అయ్యరుతో మాట్లాడుతూ మీ జాబును ప్రస్తావించిరి. మీ ప్రస్తుత పరిస్థితులలో మీరు ముందుగా ఇచ్చటికి రాకుళ్లేకుండుటను వారు ఆమోదించిరి. ఇది శ్రీ భగవానుల నుండి మరియు సూటి అయిన ఆహ్వానముగా నా మనస్సునకు తట్టెను. వెంటనే నేను శ్రీ భగవానుల శీఘ్ర దర్శనమును కోరుచు ఆశ్రమమునకు జాబు వ్రాసితిని. దీనికి 1942 మే 2వ తేదీ ఆశ్రమము నుండి ప్రత్యుత్తరము ఇట్లు వచ్చెను. నువ్వు ఇచ్చటికి త్వరలో రాగలుగుటకు సంతసించుచున్నాము. మహాపూజ వరకు నువ్వు మాతో కూడా ఉండువు అని ఆశించుచున్నాము. ఆ దినములలో పట్టరాని భావోద్రేకముతో నేను శ్రీ రమణ సందేశము అను ఒక తెలుగు కావ్యమును రచించుచుంటిని. దాని యందు కవి తన సందేశమును దివంగత అయిన తన ప్రియురాలికి అందించుటకై శ్రీ రమణులను ప్రార్థించును. ఆ ప్రార్థన పద్యము ఇది: మందుండన్ తెలియంగ నేర మృతయై మత్కాంత ఎందున్నతో సందేహింపను జానతానెటులయుస్థానో ఉండుటన్ స్కందాంశోద్భవ నీకె తద్విధము సుజ్ఞాతము సర్వము నీ సందేశము గ్రహించి నిండు కృపనా సాధ్వీమణించెప్పవే. అందు 1942 జూన్ 1వ తేదీ నేను ఈ క్రింది పద్యమును వ్రాయిచుండిని. తిరువణ్ణామలచనుమున్ నరుణఘన జ్యోతి కంటినంటి అహా నీ కరుణాచల తేజోలింగ రూపమే సంస్ఫురించె కరుణన్ కాంత. దీనిలో తిరువణ్ణామలచనుమున్ అను తొలి చరణము వ్రాయిచుండగా శ్రీ చిదంబర శాస్త్రి అను పురాతన భక్తుని కుమారుడు ప్రవేశించి ఇట్లు పలికెను: అయ్యా, మీరు ఆశ్రమానికి ఎప్పుడు పోయేదరో మా తండ్రి గారు తెలుసుకుని రమ్మనినారు. మీరు తిరువణ్ణామల పోవు ముందు వారికి కబురు చేయగోరుచున్నారు. ఈ వాక్కుల కో ఇన్సిడెన్స్ కూడా నాకు ఆశ్చర్యం కలిగించెను, నా ఆశ్రమ యాత్రా సంకల్పమును బలపరచెను. 12/6/1942 తేదీ ఉదయము నేను హాలులో ప్రవేశించి ఒక మూల కూర్చుంటిని. శ్రీ భగవానులు నన్ను గమనించినట్లు కనిపించలేదు. మెడ ఎముక చక్కగా కుదురుకొనినందున శ్రీ భగవానులు కట్టు వదిలి వైచిరి, కాని ఇంకనూ చాలా బలహీనముగా కనపడిరి. ఆ సమయమున వారు అరకన్ను మొడ్పుతో అసాధారణ మౌనముతో ధ్యాన నిమగ్నులైనట్లు కనపడిరి. కాని మధ్యాహ్న భోజనానంతరం పరిచారకుడు వచ్చి శ్రీ భగవానులు రమ్మనుచున్నారు అని నన్ను పిలిచెను. అప్పుడు శ్రీ భగవానులకు విశ్రాంతి సమయమని వారు ఏకాంతమున ఉందురని నాకు తెలియను. నేను తల వంచుకుని వారి సన్నిధానమునకు రాగానే హృదయ విదారకమగు ఒక ఉచ్చైశ్వనము వినబడెను. అది ఎటనుండి వచ్చెనో నాకు తెలియదు. తక్షణమే నేను కోలబడి ప్రజ్ఞ కోల్పోయితిని. నాకు మరలా స్పృహ వచ్చినప్పుడు శ్రీ భగవానులు నన్ను తన సమీపమునకు పిలిచి తన పాదముల వద్ద కూర్చుండబెట్టిరి. వారు నాతో కొలది మాటలే మాట్లాడిరి, కాని కరుణ జాలువారు వారి చల్లని చూపు చాలాసేపు నాపై నెలకొని నా హృదయ వ్రణమును నిశ్శేషముగా మాన్పెను. వారి వాక్కుల సారాంశము ఇది: ఆవిడ పోయినది అన్న తలపు పోవలెను. ఆమె ఎక్కడుకునూ పోలేదు, తనలో తానుగా నిలిచి ఉన్నది. ఆమె ఎట్లు లేకపోవును? దేవుడు లేక మనమున్నామా? అట్లే ఆమె లేక పిల్లలెక్కడి వారు, సంసారమెక్కడిది? అటు తరువాత నేను ప్రతి మధ్యాహ్నమును శ్రీ భగవానులను ఏకాంతముగా కలిసికొనుచు నా హృదయమున ఉప్పొంగు భావోద్రేకమును నిరాటంకముగా వెడలగక్కుచుంటిని. శ్రీ భగవానులు నా మొర అంతయు ఓపికతో ఆలకించి ఒకటి రెండు ఊరట మాటలు పలుకుచుండిరి. జూన్ 17వ తేదీ నేను వారితో ఇట్లంటిని: భగవాన్, ఇటీవల ఆవిడ నాకు స్వప్నములో కూడా కనిపించటలేదు, కావున ఆపాటి ఊరట కూడా నాకు పోయినది. అందుమీద శ్రీ భగవానులు చింతాసహిత మందహాసంతో, ఏమీ, నీకు స్వప్న దృశ్యములో ఊరట కలుగునా అని అడిగిరి. అవును భగవాన్, నేను నా వాస్తవ భావమును కప్పిపుచ్చుదనేని, కపటి అగుదును అని నేను బదులు పలికితిని. ఇది విని భగవానులు నిట్టూర్చి మిన్నకుండెరి. ఆ రాత్రి శ్రీ భగవానులు నిద్రించుచుండు వరండాకెదురుగా ఆశ్రమ కార్యాలయ పుట్టు అరుగు మీద నేను పడుకుని ఉంటిని. ఒక పెద్ద సత్రము కనిపించెను. దాని వాకిలి తలుపు సగము తెరుచుకుని ఉండెను. కొందరు వయస్సు చెల్లిన బ్రాహ్మణులు దారికి అడ్డముగా నిలువబడి లోపలికి తొంగి చూచుచుండిరి. నా పెద్ద మేనమామ కాశీ వాస్తవ్యుడు వారిలో ప్రముఖముగా నిలుచుండెను. ఆయన లోపల ఎవరినో చూపించి వాళ్లతో ఇట్లు పలికెను, అక్కడ చూడండి, ఆమె ఇంటి పెద్ద కోడలు, సామాన్యురాలు కాదు, ఆమె అంతా బంగారము. ఇది వినగా నాకు కూడా ఎవరో చూడవలని కుతూహలము కలిగెను. నేను ఆ బ్రాహ్మణుల వెనుక మునివేళ్లపై నిలబడి వాళ్ల భుజములకు మీదుగా లోపలికి చూచి తిని, అహో నా ప్రియతమ దివంగత భార్య, ఆవిడ నేలపై కూర్చుండి ఉండెను. వాస్తవముగా ఆమె జీవించి ఉండినప్పుడు ఎప్పుడూ అంత సుస్పష్టముగా ప్రస్ఫుటముగా ఆమె రూపమును చూచి ఎరుగను. ఆ చూపు తోడని ఒక ఆనందలహరి నన్ను ముంచెత్తెను. అట్లు ఎంతసేపుంటినో నాకు తెలియదు. తటాల నాదంతా స్వప్నమే అనిన ఎరుక నాపై దుమికెను. స్వప్నమే, ఈ తలపు అనిదంపూర్వశోక విజృంభణమును నా మీదికి ప్రయోగించెను. దానిని ఆపుకునలేక నేను లేచి కూర్చుంటిని. అప్పుడే శ్రీ భగవానులు ఒక బ్యాటరీ దీపం గైకొని హాలులోనికి పోవుచుండుటను చూచి తిని, వెంటనే నేను లేచి వారి వెంబడి హాలులోనికి పోయి తిని, అంతసేపు వెక్కి వెక్కి ఎడ్చుచూ ఉంటిని. అప్పుడు వేకువ 5 గంటలు. శ్రీ భగవానులు సోఫాపై కూర్చుండి నన్ను చూచి, ఏమీ ఏలైట్లున్నావు, కలవచ్చినదా అని అడిగిరి. అవును భగవాన్ అని నేను బదులు పలికి ఎంతో సంతాపంతో నా స్వప్న వృత్తాంతమును వారికి నివేదించుకుంటిని. అంతట వారిట్లు సెలవిచ్చిరి, ఇప్పుడేలా శోకించదవు, స్వప్న దృశ్యమును కోరుకుంటివి కంటివి, దానివల్ల ఊరట కలుగునని అనుకుంటివి, అందుకు మారుగా దుర్భర దుఃఖమును కంటివి, భ్రాంతి అంతయు దుఃఖమే, వాస్తవాత్మ ఒక్కటియే నిక్కముగా ఆనందం. అంతట నా మనస్సును మరల్చుటకో ఏమో అన్నట్లు శ్రీ భగవానులు, ఆ శాస్త్రము పక్క ఏమైనా చూచితివా అని అడిగిరి. ఆ ప్రశ్న వినినంతట నా స్మరణకు వచ్చెను, ఆ పక్కని ఒక పెద్ద నది ప్రవహించుచుండినదని. ఆ అంశము వారితో చెప్పి తిని అంతట శ్రీ భగవానులు, ఆ నది గంగ, ఆ స్థలం కాశీ కాబోలు అని నుడివిరి. వారి పలుకుల వలన నా శోక ఆవేగము ఉపశమించెను. నా హృదయము నుండి పెద్ద బరువు తీసివైచినట్లు అయ్యెను. ఆ ఉదయం ఆ కాశీమామ నుండియే ఒక జాబు వచ్చెను. దానిలో ఆయన నా భార్య మాసికము తేదీ నాకు జ్ఞాపకము చేయుచు సకాలమున ఇంటికి మరలి రావలనని వ్రాసెను. ఆ జాబును నేను శ్రీ భగవానులకు చూపగా వారిట్లు సెలవిచ్చిరి, ఇది నిజముగా చిత్రమే, ఈ మామయే నేటి వేకువున నీకు నీ భార్యను చూపించెను, ఇప్పుడు మరలా ఈ జాబులో ఆమెనే చూపించుచున్నాడు. ఈ ఉదంతమంతా ఒక బ్రహ్మాండ చిత్రము, శ్రీ భగవత్ అనుగ్రహ మహిమ. ఇది షేక్స్పియర్ మహాకవి నుడివిన ఈ ప్రశస్త వాక్యమును స్మరణకు తెచ్చెను. మీ తత్వశాస్త్రములలో స్వప్న పదమునకు కూడా రాని వింతలు విశేషములు దివియందును భూయందును కలవు. నేను శ్రీ రమణ సందేశమును ఆశ్రమములో పూర్తి చేసి 20వ తేదీ ఉదయం శ్రీ భగవానులకు సమర్పించితిని. శ్రీ భగవానులు నాటి మధ్యాహ్నము నన్ను పిలిపించి నాతో ఇట్లు సెలవిచ్చిరి, అవును ఆవిడ నీ సందేశమును ఆలకించినది, ఆమె ప్రత్యుత్తరము ఆమె అణగిన కొత్తలో నీకు స్వప్నమున కనిపించి పలికిన మాటలే, వాటిని నీవే ఉత్తర భాగము 10వ పద్యములో ఇట్లు వ్రాసుకుని ఉన్నావు కదా. నేనెట పోవలేదెప్పుడు నిక్కము నమ్ముడి నీ సమీపమందే నెలకొన్నదానా అని ఈవల నా కలయందు తోచి ఎంతో నెనరొప్పవల్కితివే. ఏ నదే నా మది వేదవాక్కు చందాన గ్రహించి సత్యమను నమ్మిక కంచినవాడ ప్రేయసి. అదే ఆమె సందేశం. ఇది వరకు ఆమె నీకు వేరుగా కనపడుచుండినది కాని ఇప్పుడు నీతోడా నీలోనే ఉన్నది, అదే వాస్తవము. నువ్వు ఆమెను గురించి చింతింపనక్కరలేదు, ఆమెయే కొదువలేక బాగుగా ఉన్నది. ఆమెను కోల్పోయినాము అన్న తలంపుతో నీవు పిల్లలు మాత్రమే ఇచ్చట బాధపడుచున్నారు. అప్పుడు నా డైరీ దినచర్య జ్ఞాపికలో ఇట్లు వ్రాసుకుంటిని, ఈ సమావేశములు నా జీవితములో మరువరాని దివ్య ఘట్టములు, నా హృదయ వ్రణమును మాన్పుటకు అమోఘ చికిత్సలైనవి. ఇప్పట్టున నేను మరియొక విషయమును కూడా పేర్కొనవలెను. శ్రీ భగవానుల దివ్య తేజో విగ్రహ సన్నిధానముతో సహా ఆశ్రమములో ఎచ్చమ్మాళ్ మొదలగు భక్తులు అనేకులు సానుభూతులను నా ఊరటకు ఉపకరించినవి.